ಚಿತ್ರಾವಳಿ ಪಶ್ಯಂತಿ ಸ್ಥಾಯಿಲೋ అంటే ఒక విధంగా కారణ జగత్తులో ఉన్నటువంటి శక్తిధారలతో సంబంధం పెట్టుకునేటటువంటి విద్య. మొట్టమొదట మనం ఏం నేర్చుకున్నాం? గాయత్రి మంత్ర శబ్ద తరంగాలను కారణ జగత్తులోకి పంపించడం నేర్చుకున్నాం. మనం మంత్రోచ్చారణ చేస్తున్నాం, ఆ మంత్రాక్షరాలను మనం దర్శిస్తున్నాం. ఆ దర్శిస్తున్నటువంటి మంత్రాక్షరాలు ఒకదాని వెంట ఒకటి ఒక బంగారు తివాసిలాగే ఏర్పడి ఆ కారణ జగత్తులో ఉచ్చలోకాలలో ఉన్నటువంటి ఆ తల్లి వద్దకు వెళ్లి ఆవిడ యొక్క అనుగ్రహాన్ని మనకి లభింపజేస్తున్నాయి. ఇది మన ప్రయత్నం. రెండోసారి మనం ఏం నేర్చుకున్నాం, మన ప్రయత్నానికి ఇదివరకు ఆ సాధనలు చేసి నిష్ణాతులైనటువంటి వాళ్ల అనుగ్రహాన్ని కూడా కలుపుకుంటున్నాం, వాళ్లనే మనం గురువులంటాం. అంచేత ఇప్పుడు ఏం చేస్తున్నాం, గురుస్వరూపాన్ని తెచ్చుకుని ఆ గురుస్వరూపము చేసినటువంటి మంత్ర విద్య ఆ ఛానల్ని ఓపెన్ చేసుకుంటున్నాం. అంచేత మీరు ఎప్పుడు ఈసారి గురువు బ్రహ్మ గురువు విష్ణువులన్నా కూడా ముందు ఆ గురువు యొక్క స్వరూపాన్ని స్పష్టంగా దర్శించండి. దర్శించిన తీసిన తర్వాత గాయత్రిమాత స్తోత్రం చేస్తున్నాం మనం. గాయత్రిమాత స్తోత్రం చేస్తుంటే అర్థం ఏంటన్నమాట, రెండో కుర్చీ ఉంది కదా, రెండో కుర్చీలో గాయత్రిమాత వచ్చి ఆసీనురాలైంది, ముందు గురువు తర్వాత తల్లి, తర్వాత మూడు సార్లు ముందు గాయత్రి మంత్రం ఉచ్చారణ చేసినప్పుడు గురువు నుంచి గాయత్రి మంత్రం మీ వద్దకు వస్తోంది. ఆ తర్వాత మీరు 108 సార్లు చేస్తారో 1000 సార్లు చేస్తారో 1000 సార్లు చేస్తారో మీ సాధన సమయం మీరు ఎంత నిర్ధారణ చేసుకుంటారో అంతసేపు మీ నుంచి నిరంతరము మంత్రము గాయత్రిమాత దగ్గరికి వెళ్తోంది. కానీ వెళ్లి ఆగటంలే అక్కడ, అక్కడి నుంచి మళ్ళా గురువు ద్వారా మీలోకి వస్తోంది. ఒక త్రిభుజం ఫామ్ అవుతుంది ఇలాగా, మీరు ఇలా పంపిస్తున్నారు, గురువు దాన్ని ఛానల్ చేసి మీకు మళ్ళా తిరిగి పంపిస్తున్నాడు అనుగ్రహాన్ని. గుర్తుంచుకోండి, మీరు చేసిన ఉచ్చారణ కంటే అనేక వందల కోట్ల రెట్లు శక్తిధారలు మీ దగ్గరకు వస్తాయి. మీరు ఓపెన్ అవుతే భరించగలగాలి ఆ శక్తిని. అందుకు గురువు ద్వారా రావటం, డైరెక్ట్ గా ప్రకృతిలోంచి వస్తే మనం భరించగలమో లేదో మనకి తెలియదు, కానీ గురువుకి తెలుసు ఎంత భరించగలమో మనం కదా. అంచేత ఆ గురువు నుంచి వస్తున్నప్పుడు ఆయన దాన్ని ఛానలైజ్ చేసుకుంటాడు, ఎంత శక్తి వీడు భరించగలడు, లేకపోతే ఏ ఉపచిక ఏ చక్రము ఏ గ్రంథిలో ఆ శక్తిని పంపించాలి అనేది ఇంకా నువ్వు ఆలోచించక్కర్లే. ఆ కమాండ్ గురువు ద్వారా వెళ్ళిపోతుంది. గాయత్రి చిత్రావళిలో పశ్యంతి స్థాయిలో గాయత్రిది ఇంకొక స్వరూపం ఉంది, పంచముఖి దశభుజి. ఈ గాయత్రి అంటే ఈ విరాట్ స్వరూపమే, ప్రకృతి యొక్క విరాట్ స్వరూపమే. ఆ విరాట్ స్వరూపం ఎక్కడుంది, మన శరీరంలోనే ఉంది. అంచేత పంచముఖి గాయత్రి అంటే మనలో ఉన్నటువంటి పంచముఖాలు, పంచకోశాలు, పంచ ప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, ఈ ఐదింటి గురించి విశేషంగా మనం అధ్యయనం చేస్తాం. మనం ఇది ఎంత విశేషంగా అధ్యయనం చేసినా ప్రకృతిలో ఆ స్థితిలో వెళ్లినటువంటి వ్యక్తులు, లేకపోతే ఆ సాధనా క్షేత్రంలో ఉన్నటువంటి శక్తి ప్రవాహాన్ని కనుక మనం పట్టుకోగలిగితే ఇంకా సులభంగా ఈ పంచముఖాల యొక్క రహస్యం మనకు అర్థమవుతుంది. కనుక ఐదు ముఖాలున్నటువంటి గాయత్రీదేవిని మనం మనసులోకి తెచ్చుకుంటాం. మనం తెచ్చుకున్న తర్వాత ఈ ఐదు ముఖాల ద్వారా, ఒక్కొక్క ముఖానికి 2 చేతులు కదా, మొత్తం 10 చేతులు. అంచేత మన శరీరంలో ఉన్నటువంటి 5 కోశాలు 10 దిశలలో అభివృద్ది చెందవచ్చు. అన్ని క్షేత్రాలలో ఆరోగ్యం ముఖ్యం. చాలా మానసిక ఆరోగ్యం అంటే తెలుస్తుంది కదా, కాస్త ఎవడైనా మంచి మాట చెప్తే ఉబ్బిపోవటం, కాస్త ఎవడైనా అబ్బాయి పనికిరావు అంటే నిరసించిపోవటం, అంటే మానసిక ఆరోగ్యం లేదని. ఈ కాలంలో విద్య ఎందుకు తగలడుతుంది అంటే మానసిక ఆరోగ్యం లేదు విద్య వల్ల. వాడు క్లాసులో ఫస్ట్ వస్తేనో 5లో ఉంటేనే తల్లిదండ్రులు మెచ్చుకుంటారు వాడిని. 40 మంది ఉన్న క్లాసులో 5లో మొదటి 5 గురు అయిపోతే మిగతా 35 గురు మానసికమైనటువంటి అనారోగ్యానికి గురి అవుతారు. మన వల్ల అలాంటి ప్రమాదం జరగకూడదు. ఎదుటవాడి యొక్క మానసిక ఆరోగ్యం మనం దెబ్బతీయకూడదు. ముందు అది కూడా మనం నేర్చుకోవాలి. మనం మానసిక ఆరోగ్యం కాపాడుకోవటమే కాకుండా ఎదుటవాడి యొక్క మానసిక ఆరోగ్యము బాధ పెట్టేటట్టు చేయకూడదు. రెండు, మన భారతీయ ఆహార స్వీకార ప్రక్రియలో చాలా మార్పులు మనం తీసుకురావాల్సి ఉంటుంది. మనకిష్టం ఉన్నా లేకపోయినా, మనకి పడినా పడకపోయినా, బలవంతం చేస్తారు మనుషులు. మనం ఆహారం స్వీకారం తీసుకోకపోతే వాళ్ళు ఏమనుకుంటారో అని తీసుకోవాల్సి వస్తుంది. అది బ్రేక్ చేయాలి మనం. కానీ అది బ్రేక్ ఎప్పుడు చేయగలుగుతామంటే, మనకి ఆహారం ఇస్తున్నటువంటి వాళ్ళు వీడు మొహమాటపడ్డు, ఆకలిగా ఉండడు, వీడికి కావాల్సింది చాలా స్పష్టంగా అడిగి తీసుకుంటాడు అనేటటువంటి నమ్మకం కలగజేయాలి. శారీరక ఆరోగ్యానికి ఇది గాయత్రి మంత్రోపాసకులు తీసుకోవాల్సినటువంటి మొదటి స్టెప్. అసలు రెండోది చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, ఇచ్చారు కదా పెట్టారు కదా అని తినకండి. ఇంట్లో కూడా టిఫిన్ చేశారు అందరూ తింటున్నారు కదా అని మీరు తినాల్సిన పనిలే. ఎవరూ తింటం లేదు, టిఫిన్ చేయలేదు, మీకు ఆకలిస్తుంది, టిఫిన్ కావాలి అని అడగండి. రెండు, ఇది శారీరక మానసిక ఆరోగ్యానికి మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఇది కాకుండా భావపరమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది, ఇమోషన్స్ అంటాం వాటిని, భావాలు. ఇప్పుడు మానసిక స్థితి, మనోమయ స్థితి, శారీరక స్థితి, ఇవి మనకి స్పష్టంగానే అర్థమవుతున్నాయి. కానీ ఇమోషన్స్, కామమయ జగత్తులో ఉన్నటువంటి భావ పరంపర మనకు అర్థం కావటం లే. ఇమోషన్స్ అంటే ఏంటి అంటే, భగవంతుడు సకల దేవతా స్వరూపుడు, మీకు రాముడు అంటే ఇష్టం, అంచేత రామ అనే నామం మీ చెవిలో పడినప్పుడు కేవలం భగవంతుడే కాదు మీరు కూడా స్పందిస్తారు. భగవంతుడు అనే మాట వేరు, రామ అనేటటువంటి మాట వేరు. ఇమోషన్స్ అంటే అది అర్థం, భావం అంటే. కామమయ జగత్ అంటే అది అర్థం. కామం అంటే కామమనే కాదు, భావావేశము. కొన్ని పేర్లు తలుచుకునేసరికి కళ్ళమన్నీళ్ళు వచ్చేస్తాయి. కొన్ని సంగతులు అవి, అక్కడ కళ్ళమట నీళ్లు రావటానికి ఏముంది? ఆ భావావేశం యొక్క ఆరోగ్యాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా మన పరివారంలో ఇమోషన్స్ కి మన స్థానం ఇవ్వం. అంటే ఏంటి, భావావేశానికి లోనైపోయి శరీరాలు గడగడ గడగడ ఉండిపోయి మూర్చి వచ్చేసింది అనుకోండి, భగవంతుడు పేరు వింటే చుట్టుపక్కల వాళ్ళందరికీ అది చాలా ఆరోగ్యమైన సిమ్టమే కావచ్చు, కానీ మీకు మంచిది కాదు. అది నర్వస్ బ్రేక్డౌన్ కి కారణం అవుతుంది. కనుక ఆ ఇమోషనల్ డిస్టర్బెన్స్ లేకుండా ఎప్పుడు ఏదైనా భావావేశానికి మీరు లోనవుతే బయటకు గడిపోవటమే. ఆ భావావేశానికి లోనవటం కాదు, బయట గడిపోయి ఆ భావావేశం కొంచెం తగ్గాక మళ్ళారండి. అదొకటి మనం గుర్తుంచుకోవాలి. ఈ భావావేశాలలోనే మిగతా భావావేశాలున్నాయి, మోహము, కోపము, అవి అక్కడ కూడా మనం జాగ్రత్త పడాలి. కోపం వచ్చింది నిజమే, కోపం వచ్చింది కనుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయకుండా, కోపం వంకతో మనం చెప్పదలుచుకున్నా చెప్పేయచ్చు, ఆ తేడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మామూలుగా కోపం వచ్చింది మీకు, కోపం వస్తే మీకున్నటువంటి దుగ్ధ ఏదో తీర్చేసుకుంటారు, అది కాకుండా కోపం వచ్చింది కనుక కోపంలో మీరసలు ఏం చెప్పదలుచుకున్నారో ఆ భావాలు కోపం వంకతో వెళ్ళిపోతే ఎదుటివాడికి నచ్చలేదనుకోండి, కోపంలో అలా అనేసి అని అనొచ్చు కదా. కానీ మీరు చెప్పవలసిన విషయాలు వెళ్ళిపోయాయి కదా. అలాంటివి కొన్ని గాయత్రి యొక్క ఆ ఇమోషనల్ ఆస్పెక్ట్స్ లో, ఆరోగ్యం యొక్క ఆస్పెక్ట్ లో మీరు నేర్చుకోవాలి. ఆరోగ్యమే కాకుండా రెండోది గాయత్రిది ధనము. ధనం సంపాదించటం ఒక ఎత్తు, ధనం ఖర్చు పెట్టడం ఒక ఎత్తు. ఖర్చు పెట్టడం చాలా మందికి రాదు, సంపాదించటం కొద్ది మందికి వచ్చు, దాన్ని ఖర్చు పెట్టడం అసలు చాలా మందికి రాదు. ఇంచేత ఖర్చు పెట్టినటువంటి ప్రతి పైసా సవ్యంగా, అంతకంటే బాగా ఇంకోళ్ళు ఖర్చు పెట్టలేరు అనేటటువంటి స్థితిలో ఖర్చు పెట్టేటటువంటి మిత వ్యయత అని గురువు గారు చెప్తూ ఉంటారు. దాన్ని ఫ్రూగల్ ఇంకా అర్థమవుతుంది కదా. మితవ్యయత అంటే తక్కువలో ఎక్కువ ఫలితాన్ని పొందగలిగేటటువంటి శక్తి. చేత ఆరోగ్యము, ధనము యొక్క ఉపయోగము, మూడు విద్య, గాయత్రి యొక్క మూడో ముఖము విద్య. నిరంతరము విద్యా సముపార్జన జరుగుతూ ఉండాలి. ఈ విద్యా సముపార్జన అనేది ఎలా జరుగుతుంది అంటే, ఒక రచయిత కానీ ఒక సబ్జెక్టు మీద కానీ మీకు కావలసినటువంటి అవగాహన ఏర్పడేంత వరకు ఆ సబ్జెక్ట్ని చదవాలి మీరు. ఇప్పుడు మనం గాయత్రి గురించి మాట్లాడుకుంటున్నాం, ఎన్ని రకాలుగా తిప్పి తిప్పి మాట్లాడుకున్నా మనం గాయత్రి గురించే మాట్లాడుకుంటాం. అదొక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటి, ఒకే రైటర్ రాసినటువంటి పుస్తకాలు. రెండు రకాలుగా మీరు విద్యని నేర్చుకోవటానికి ముందుకు వెళ్ళవచ్చు. రెండు విధానాలు మంచివే విద్య నేర్చుకోవటానికి, కానీ ఏ విద్యలోనూ మీరు పరిపూర్ణ నిష్ణాతులు రెండు మూడు రోజుల్లో అవలేం కదా. చేత ఒక సంవత్సరమో రెండు సంవత్సరాల్లో ఒక నియమం పెట్టుకుని మీరు నేర్చుకోవాల్సినటువంటి విద్యలు కొన్ని ఉంటాయి. ఏంటి నేర్చుకోవాల్సినటువంటి విద్యలు కొన్ని ఉన్నాయి, దాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుని భారతీయ ఋషి సాంప్రదాయంలో అవి అందరికీ వచ్చే ఒకనొకప్పుడు. ఒకటి జ్యోతిషం, అందరికీ వచ్చి ఉండాల్సింది. పూర్వకాలంలో నేను మొన్న పల్లెటూరు ఏంటని అమలాపురం దగ్గర వెళ్లాను నేను, మహాకాలచక్ర రంగాపురంలో, వాళ్ళందరూ ఆ మీనం మేషం దానికి ఉన్న నక్షత్రాలు ఆ నక్షత్ర పాదాలు ఆడవాళ్ళు కూడా చెప్పేస్తున్నారు. నాకు రావు అవి, ఇప్పటికీ రావు నాకు జ్యోతిష్ శాస్త్రం. అదే ఒక మస్ట్ ఆధ్యాత్మిక జగత్తులో పురోగమనము ముందుకు వెళ్లదలుచుకున్నటువంటి వాడికి జ్యోతిష్ శాస్త్రం ఒకటి చాలా అవసరం. దాని తర్వాత ఆయుర్వేదం. ఆయుర్వేదం ఎందుకు, మన శారీరకమైనటువంటి ఆరోగ్యమే కాకుండా ఆహారం ద్వారా మనస్సును ఎలాగ మార్చుకోవచ్చో తెలిపేటటువంటిది ఆయుర్వేదం గనక. ఆయుర్వేదాన్ని అధ్యయనం చేయాలి. గాయత్రి యొక్క మూడో ముఖము ఈ విద్యల గురించి చెప్తోంది. ఇది కాకుండా ఇంకా విద్యలు దేని గురించి చెప్పాలి, ఉపాసన విధానాలు, ఏ దేవతని ఎలా ఉపాసన చేయాలి. దానికోసం మన ఋషులు ఒక నిర్ణీతమైనటువంటి పర్వదినాలు, పుణ్యతిథులు ఏర్పరిచారు. ఆ పుణ్యతిథులు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏర్పరచబడ్డాయి. ఆ జ్యోతిష్ శాస్త్ర ప్రకారము ఏ దేవతాశక్తులు ప్రకృతిలో ఉన్న వాటిని ఎలా ఉపయోగించుకోవాలో, ఉదాహరణకి ఏకాదశి నాడు ఉపవాసం ఉండమంటారు. కృష్ణపక్ష ఏకాదశి అయినా కావచ్చు, శుక్లపక్ష ఏకాదశి అయినా కావచ్చు, ఆ ఏకాదశి తిథిలో ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. ఇలాంటి విద్యలు కూడా మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంచేత పర్వాలు, పండుగలు, వాటి విశిష్టత, ఆ విశిష్టతను బట్టి మనం ఏ విధంగా మన జీవితాన్ని గడపాలి. విద్య ఇవి అంతా కాకుండా ఇంకా కొన్ని విద్యలున్నాయి, ధనుర్విద్య ఒకటి, వేద విద్య ఒకటి. ఆ విద్యలు ఈనాడు అంత ప్రాముఖ్యత సంతరించుకోలేదు, కానీ రాబోయే కాలంలో వాటి యొక్క పరిమార్జితమైనటువంటి రూపం మీకు ఉపయోగపడవచ్చు. అవి ఎలా డెవలప్ అవుతుందో ఈ గాయత్రి యొక్క మూడవ ముఖం చెప్తుంది. విద్య నేర్చుకోవాల్సిన మూడు విద్యలు మాత్రం మనం కామన్ గా ఇక్కడ నేర్చుకోవాల్సినవేంటి, ఆయుర్వేదము, జ్యోతిషము, పండుగలు, వాటి ప్రాముఖ్యత. ఆ ప్రాముఖ్యత సామూహికంగా ఎలా వస్తుందో కూడా మనం ఇక్కడ చూసుకునేటటువంటి పండుగలలో సమాజానికి అందించవలసినటువంటి బాధ్యత కూడా గాయత్రి యొక్క మూడవ ముఖం చెప్తుంది. గాయత్రి యొక్క నాలుగవ ముఖం చాతుర్యము, తెలివైన వాళ్ళు అంటే ఏంటి, పరిమాణానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా పరిణామానికి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. క్వాంటిటీ కాదు, రిజల్ట్, ఫలితానికి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. పరిమాణము కాకుండా పరిణామము. మాన తలకిద్దరవుతాయి, ఇది చాతుర్యం. తెలివైన వాడు ఇప్పుడు దూరదృష్టితో ఎక్కువ లాభం వచ్చే పనులు చేస్తాం కదా, తాత్కాలికమైనటువంటి లాభాలు, శాశ్వతమైనటువంటి లాభాలు. చాతుర్యం అది, తెలివైన వాడు చేసేటటువంటి పనులు అది. గాయత్రి యొక్క నాలుగవ ముఖం ఏం చెప్తుంది అంటే, భౌతిక జగత్తులో మీరు ఏ లబ్ధి పొందినా అదే తాత్కాలికమే. చేత భౌతిక జగత్తులో పొందినటువంటి తాత్కాలిక లాభాలు కాకుండా శాశ్వతమైనటువంటి లాభాలు దృష్టిలో ఉంచుకుని మీరు ప్రతి పనిని చేయవలసి ఉంటుంది. అదే గాయత్రి యొక్క నాలుగవ ముఖం మనం చెప్తుంది. ఇంకొక విధంగా మనం చూసుకుంటే ఇది గాయత్రి యొక్క విజ్ఞానమయ కోశం అని కూడా చెప్పవచ్చు. మన శరీరంలో ఉన్నటువంటి విజ్ఞానమయ కోశం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది కాకుండా చివరిది గాయత్రి యొక్క ఐదవ ముఖం, ఇది మిస్సింగ్ ఈనాడు ప్రపంచంలో. పరస్పర సహయోగము, కలిసి పనిచేయటం చేత కావటం అది చాలా మందికి. ఇన్ ఆల్ లెవెల్స్, ఇక్కడే కాదు ఆధ్యాత్మిక జగత్తులోనే కాదు, భౌతిక జగత్తులో, కుటుంబంలో, ఏంటక్కడ ఎవరు చేయగలిగేటటువంటి పనిని వాళ్లు మాత్రమే చేస్తూ ఇంకొకళ్ళు చేయగలిగే పనిని ఇంకొకళ్ళ ద్వారా చేయించుకుంటూ ఇద్దరూ పరస్పరం సహకరించుకుంటూ ముగ్గురు పరస్పరము సహకరించుకుంటూ సంపూర్ణ సమాజము పరస్పరము సహకరించుకుంటూ ఒక విశాలమైనటువంటి పరివారాన్ని నిర్మింపజేసుకోవాలి. మనం దేవ పరివారం అని, గాయత్రి పరివారం అని, సాయి పరివారని రకరకాల పేర్లతో పెట్టుకుంటాం కదా. ఏంటక్కడ పరివారంలో ఉద్దేశం అందరూ సాయి భజనలు చెక్క భజనలు చేస్తూ కూర్చోటమా, గాయత్రి మంత్రం చేస్తూ కూర్చోటమా, ఎవడింట్లో వాడు? పరివారం యొక్క లక్ష్యం ఉంటుంది. అసలు ఆ లక్ష్యాన్ని మనం మర్చిపోతాం గనక పరస్పర సహయోగంతో. ఇందుకు పరస్పర సహయోగంతో 60,000 సంవత్సరాల నుంచి ఈ 1.5 సంవత్సరాలకి రాబోయేటటువంటి మార్పులకి ఋషులు పునాదులు వేస్తున్నారు. అంటే ఎంత సహకరించుకుని ఉంటారో ఊహించుకోండి వాళ్ళు, ఎంత విశాలమైనటువంటి సహకారం ఉండాలో. 60,000 సంవత్సరాల బట్టి ఒక ఋషి చేసినటువంటి పని ఇంకో ఋషి చేయకూడదు. అంచేత పరస్పర సహకారం కనుక మీకు అర్థం చేసుకోవాలి అంటే గాయత్రి యొక్క ఐదవ ముఖాన్ని మీరు ఆ పంచముఖి గాయత్రి అర్థం చేసుకోవాలి అంటే ముందు మనము, మన పరివారం వాళ్ళు, మన గురుసత్తా యొక్క పరస్పర సహకారం ఎలా ఉంది. ఎవరి పరస్పర సహకారం? సివివికి, లహరి మహాశయకి మధ్య ఏంటి సహకారం? రామకృష్ణ పరమహంసకి, సిద్ది సాయికి మధ్య ఏంటి సహకారం? 3 రోజులు సిద్ది సాయి తన శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేసి వెళ్ళిపోతూ ఆయన అన్నటువంటి మాటలు చాలా ముఖ్యమైనటువంటి. మనం మనకి కావలసిన ఉద్యోగం వచ్చిందా లేదా, మన రోగ నివారణ అయిందా లేదా, ఇవే చూసుకుంటాం తప్ప అసలు వాళ్ళు ప్రతి మాట చాలా జాగ్రత్తగా వాడతారు. వాళ్ళు మితవ్యయం అనేది, ధనం అనేది వాక్శక్తి కూడా పెద్ద ధయమే. గురువుల యొక్క వాక్శక్తి చాలా జాగ్రత్తగా వాడతారు వాళ్ళు ఆ మాటల్ని. 3 రోజుల తర్వాత నేను వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. ఫస్ట్ వాళ్ళు వారి అరౌండ్ లో ఆయన శరీరం వదిలి వెళ్లాడు. ఎంత నిర్ణయాలు జరిగాయో. రామకృష్ణ పరమహంస ఈ గందరగోళం అంతా నేను భరించలేను బాబు, అందరూ అడుక్కునే వాళ్లే వస్తున్నారు తప్ప రామకృష్ణ పరమహంస ఏ ఉద్దేశ్యం కోసం అయితే జన్మించాడో ఆ ఉద్దేశాన్ని పూర్తి చేయడానికి ఎవడు రాలే. ఒక వివేకానంద వచ్చాడు, ఇంకెవడొచ్చాడు? మిగతా వాళ్ళందరూ రామకృష్ణ పరమహంస శిష్యులు లేరా? ఇంకో శిష్యుడు పేరు చెప్పండి చూద్దాం, ఠక్కమని ఇంకో పేరు. ఇంచేత లేదు, మిగతా వాళ్ళందరూ అడుక్కునేవాళ్లే. కనుక అడుక్కునేవాళ్ళ పేర్లు ఎవరికి గుర్తుండవు, రాజుల పేర్లు గుర్తుంటాయి. ఆ శుద్ధి సాయి రామకృష్ణ పరమహంస పంచుకున్నారు, ఈ గందరగోళం అంతా నేను భరించలేను, నేను నా శక్తిని అంతా కూడా నా కార్యక్రమాన్ని, మన కార్యక్రమాన్ని చేసేటటువంటి ఒక వ్యక్తికి అప్పచెప్పేస్తాను గనక. మరి మిగతా వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఉన్నారు కదా యాచకులు, మనమే మన ఇంటికి వచ్చిన వాళ్ళని వెనక్కి తిరిగి పంపించు వృత్తి చేతులతో. గురువులు ఎలా పంపిస్తారు? పంపించారు వృత్తి చేతులతో. అవంతా ఆవిడ నింపాడు, శుద్ధి సాయి నింపాడు. పరస్పర సహకారం. అందుకు గాయత్రి యొక్క పంచముఖాన్ని తెలుసుకోవాలి అంటే మన గురుసత్తా మధ్య అనేక జన్మల నుంచి కబీర్ దాస్ గా, సమర్థ గురు రామదాస్ గా, శివాజీకి చాణక్యుడికి చంద్రగుప్తుడికి మధ్య, అక్బర్కి అశోకుడికి మధ్య, వీళ్ళందరి మధ్య ఒక అద్భుతమైనటువంటి సహయోగం ఏర్పడి ఉన్నది. ఆ సహయోగమే ఈనాడు మన పరివారం నుంచి గురువులు కోరుకుంటున్నారు. మన పరివారం ఎలాంటి పరివారం? ఈ ఏడుగురు గురువుల యొక్క, ఆరుగురు గురువుల యొక్క శిష్యులందరూ కలిసి ఆ గురు పరంపర ఏ లక్ష్యం కోసం అయితే పాటుపడిందో ఆ లక్ష్యం వేపుకి పరస్పరము సహయోగము చేసుకుంటూ వెళ్లాలి. పార్ట్ టైం జాబ్ గా మీ కుటుంబ పనులు మీరు చేసుకుంటూ ఉండండి, కానీ గురువు యొక్క పని కూడా చేయండి. అంటే ఎలా సహకరించాలి? ఇమీడియట్ గా ప్రశ్న ఏమొస్తుందంటే ఎలా సహకరించాలి అని. అంటే గురువులు ఏం కావాలనుకుంటున్నారు మీ దగ్గర నుంచి? తెలియదు మనకి. అది గాయత్రి యొక్క ఐదో ముఖం చెప్తుంది, సహకారం ఎలా కావాలి అని. అంచేత పంచముఖి గాయత్రి ఉపాసన చేస్తున్న వాళ్ళకి ఏమేం కావాలి? ఆరోగ్యము, విద్య, తర్వాత చాతుర్యము, ఇంకోటి ధనము. ఇవి ధనము అంటే మీన్స్, డబ్బు కాదు. డబ్బు కావలసిన పరికరాలు సమకూర్చడానికి ఉపయోగపడుతుంది కనుక డబ్బు. కానీ పరికరమునే మనం సమకూర్చగలిగితే డబ్బక్కర్లేదు కదా. చేత ధనము పరికరాలకి కూడా, పనిముట్లకు కూడా నిర్వచనం ఇస్తుంది అది. ఇంచేత ఇది అర్థం చేసుకోండి, ఆరోగ్యము, ధనము, విద్య, చాతుర్యము, సహకారము. అంచేత గాయత్రి యొక్క పంచముఖి సాధన చేస్తున్నప్పుడు ఇవి మీ శరీరంలో సహజంగానే పెరుగుతాయి, కానీ ఇవి భౌతికమైనటువంటివి మాత్రమే. గాయత్రి మాత యొక్క ఎడం చేతులు మాత్రమే ఐదు చేతులు, మరి కుడి చేయి ఉంది కదా ఐదు కుడి చేతులు. ఆ కుడి చేతుల యొక్క శక్తులు అర్థం చేసుకోండి. ఆ కుడి చెయ్య ఏ విధమైనటువంటి వరదానాలు మీకు ఇస్తుందో వాటి యొక్క డెప్త్ లోకి ఈ ఐదారు రోజుల్లో మనం డీప్ గా వెళ్దాం. మనం ఒకటి ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానము అంటే ఏంటి? నేను ఆత్మని అనేటటువంటి భావనతో జీవించగలగటం. రెండు ఆత్మదర్శనము. మూడు ఆత్మ అనుభవము. నాలుగు ఆత్మలాభము. ఐదు ఆత్మ కళ్యాణము. గాయత్రి యొక్క ఈ పది భుజాలను మనము అర్థం చేసుకోగలుగుతూ ఉంటే ఇంకా గాయత్రికి ఐదు ముఖాలు మాత్రమే ఉన్నాయా? గాయత్రికి పది చేతులు మాత్రమే ఉన్నాయా? కాదు, ప్రపంచం అంతా ఆవిడ యొక్క స్వరూపమే. కానీ ఈ ఐదు కేటగిరీస్ లో, ఈ పది చేతులలో, పది దిశలలో ఉన్నటువంటి జ్ఞానాన్నంతా మనం ఉపయోగించుకుంటాం. ఆ గాయత్రి యొక్క పంచముఖి పది చేతులు ఉన్నటువంటి స్వరూపాన్ని మీరు అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ చేయొచ్చు. మనం సాధన చేస్తున్నప్పుడు పంచముఖి గాయత్రి ఫోటో మీరు చూసే ఉంటారు. ఇందులో స్పెషల్ గా ఏం లేదు, అదే ఇది. అంచేత మీరు గాయత్రి మంత్ర జపం చేస్తున్నప్పుడు ఒక్కొక్క రోజు దీని మీద కూడా ధ్యానం చేసుకోవచ్చు. మీరు ఈ స్వరూపం మీద కూడా ధ్యానం చేసుకుంటూ ఆరోగ్యము, ధనము, విద్య, చాతుర్యము, పరస్పర సహకారము లాంటి శక్తులు నాలో పెంపొందుతున్నాయి అనేటటువంటి భావన చేసుకుంటూ చేయవచ్చు. ఇది గాయత్రి యొక్క చిత్రావళిలో మనం నేర్చుకున్నటువంటి విద్య.